ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಗುರುದೇವರು, ಗಾಯತ್ರಿ ಪರ್ವಾರ್ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ಪಂಡಿತ್ ಶ್ರೀರಾಮ ಶರ್ಮ, ಮಾತಾ ಭಗವತಿ ದೇವರನ್ನು ಮನಸಾರ ಸ್ಮರಿಸ್ತೂ ಯಾಗಶಾಲಲೋ ಅಗ್ನಿಭಟ್ಟಾರಕ ರೂಪಗಳು ಉನ್ನ ಜಗದ್ಗುರುವನು ಜಗನ್ಮಾತನು ಮನಸಾರ ಸ್ಮರಿಸ್ತೂ ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులు శిష్యులు మీ అందరికీ కూడా జగద్గురు యొక్క అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ నాలుగు మాటలు. ముందుగా, గాయత్రి పర్వార్ అంటే దాదాపు 30 సంవత్సరాల పైచురుగ్గా ఈ పర్వార్తో సంబంధం ఉంది. అనేక యజ్ఞాలు యాగాలు గాయత్రి పర్వార్ విధానంతోనే చేయిస్తున్నాం. మననే 108 గీతా యజ్ఞాలు పూర్తయ్యాయి. గాయత్రి పర్వార్ విధానంతోనే ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా నాకు ఒక ఈ సంస్థకు నాకున్న అనుబంధం ఏమిటంటే, మా సాంప్రదాయ మూల పురుషులైనటువంటి స్వామివారు ఈ పండిత్ శ్రీరామ శర్మకు అనుగ్రహించిన స్వామివారు ఒకరే. స్వామి సర్వేశ్వరానందులు మా పరబ్రహ్మ గురువులు, మా గురుదేవులు నిరంజన సరస్వతులు, వారి గురుదేవులు నిత్యానందుల వారు, వారి గురువులే సర్వేశ్వరామహారు, వారింతా సజీవులే. నిరంజనాథ సంవత్సరాల వారు ఇంకా 200 సంవత్సరాలు పైచిరుకున్నాయి, వారు ఇంకా సజీవులే. నిత్యానందుల వారికి 600 సంవత్సరాలు పైచిరుకున్నాయి, వారు సజీవులే. సర్వేశ్వరానందుల వయస్సు ఎవరికీ తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు ఉండేటువంటి మహామహుల్లో వీరు ఒకరు. ఆయన రాబోయేటువంటి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని యజ్ఞయాగాదులు కేవలం బ్రాహ్మణులే చేయాలి, ఇంకోరు చేయకూడదు, వాళ్లు చేస్తేనే యజ్ఞము అనేటువంటి సిద్ధాంతాన్ని మార్పు చేసి ఎవరైనా యజ్ఞం చేసుకోవచ్చు, కుళ్ళ మత భేదం లేదు అంటూ ఓ పరిపూర్ణమైనటువంటి ఆ సృష్టికి మూలం నుంచి ఉన్నటువంటి సిద్ధాంతం ఏమిటంటే సర్వమానవాళి సమానత్వం. అందులో మనకి ఈ విధానాన్ని అందించినటువంటి వారు సర్వేశ్వరానందులు. వారి ద్వారా పండిత్ శ్రీరామ శర్మ ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఆయన తపశక్తింతా అది అనుభూసి ఇవాళ మీరందరూ ఇంటింట వీధి వీధి వాడవాడల్లో ఈ యజ్ఞాలు చేస్తూ ఉన్నారంటే మీ మీ యొక్క శక్తి కాదు, పండిత్ శ్రీరామ శర్మ యొక్క తపోబల శక్తి మాత్రమే మీలో పనిచేస్తాం. ఇవాళ గాయత్రి జగన్మాత ఆదిపరాశక్తి అన్ని కార్యాల్లో ఆమె మూలం. ఆమె లేనటువంటి ప్రదేశమంటూ ఎక్కడా లేదు. అంతా తానైనప్పుడు ఆ అంతా తనులో ఎక్కడ చూసినా ఆమె ఉంటుంది కదా. అంతేకాకుండా మీరందరూ కూడా ఈ విశ్వ నిర్మాణంలో అందరూ బాధస్తులే. మీతో కలిసి విశ్వం ఉంది, మీరు లేకుండా విశ్వం లేదు. ఒకసారి ఆలోచించుకోండి, దేవుడు మీరు ఎంత దూరంగా ఉన్నారు అంటే చాలా దగ్గరగా ఉన్నారు. దేవుడికి మీకు ఉన్నటువంటి అడ్డంకి ఏమిటంటే ఒక పొర, ఒక తెర, మాయా అనే తెర లేదా అజ్ఞానము అనే తెర. అందుకే త్యాగరాయుడు వారు పాట పాడతారు కదా, తెరతీయగరాద. ఏం తెరరా అంటే గుడ్లతో ఉన్న తెర కాదు, దేవుడికి మనకు అజ్ఞానం అనేటువంటి తెర, అహంకారం అనే తెర, మాయా అనేటువంటి తెర తీసేస్తే భగవంతుడితో మీరు, మీతో భగవంతుడు. ఎందుకంటే భగవంతుడితోనే ఉన్నారు కానీ లేనట్టుగా ఉన్నారు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నారనుకుని, మీరెక్కడో దూరంగా ఉన్నారనుకుని భావిస్తున్నారు. ఇంకా కొంతమంది చూశాను పాప పనులు చేసేటువంటి వాళ్ళు ఇంట్లో ఫోటోలు ఉన్నాయనుకోండి, దేవుడి ఫోటోలు ఆ ఎదురుగా కనబడుతూ ఉంటే చూస్తూ ఉంటాయని దాన్ని తిప్పేస్తారు. ఇంకా పాపమని చేస్తే దేవుడు చూడలే, దేవుడు ఫోటోలు మనకి ఎదురుగానే ఉన్నాడు. ఆయన తిప్పినా ఉన్నాడు, ముందు తిప్పినా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. మన హృదయమే ఆయన పీఠమైనప్పుడు మనం చేసేటువంటి ఏ చిన్న తెలివి ఎక్కువ పనైనా ఆయనకి తప్పకుండా తెలుస్తుంది. అందువల్ల దేవుడు అనేవాడు మనం చూస్తూ ఉన్నాడు కదా మనం చేసే వ్యవహారాజ్యం అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. చేయకుండా జాగ్రత్త ఉత్తరం కానీ తప్పు చేస్తే దేవుడు చూస్తాడు, శిక్షేస్తాడేమని భయపడం ఎందుకు? మళ్ళీ దాని నుంచి లేనిపోని తిప్పలేందుకు? అందువల్ల జగన్మాత, ఆదిపరాశక్తి, గాయత్రి మాత మనందరూ లోపల మనలో అణు అణువున క్షణక్షణము ఉంది. శారీరక నిర్మాణోపనిషత్తులో శరీరంలో ఏమున్నాయో ఈ ప్రపంచమంతా ఉన్నాయి. ప్రపంచం విశ్వంలో ఏమున్నాయో అవన్నీ శరీరంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటున్నారు. 84 లక్షల జీవరాశులుగా జన్మించి 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 ఆఖరుకు జన్మ మానవ జన్మ. ఇది కూడా పాపము పుణ్యము సమానంగా ఉంటేనే వస్తుంది. ఎందుకు వచ్చిందయ్యా అంటే మోక్షం పొందడం కోసం. మానవ జన్మ ఒక్కదానికి అధికారం ఉంది. ఇది దీన్ని మోక్ష ద్వారము అని పిలుస్తారు ఈ శరీరాన్ని. ఇందులో నివసించడానికి ఆత్మ వచ్చింది. వచ్చిన ఆత్మ ఈ శరీరము కలిసి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కలియుగ మానవుడికి చాలా గొప్ప అవకాశం. కృతయుగంలో అయితే వేల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి, ద్వాపరయుగంలో యజ్ఞాలు యాగాలు చేయాలి, ద్వాపర త్రేతాయుగంలో అయితే, ద్వాపరయుగంలో అయితే సేవ పూజ ఇదాత్యాది కార్యక్రమాలు చేయాలి. కలియుగంలో నామస్మరణ మాత్రమే, కేవలం నామస్మరణ. అది కూడా ఎంత చెప్పాడయ్యా అంటే పరమాత్మ ఒక్క క్షణం చాలట, ఒక్క క్షణం మనము ఈ జగత్తును మర్చిపోయి భగవంతునితో లీనమైతే మనకు మోక్షం వస్తుంది. ఎంత అవకాశం కలిగో మానవుడికి, ఒక్క క్షణం భగవంతుని వైపు చూడలే. భగవద్గీత ఇదిలో కూడా పరమాత్మ చెప్పింది అదే, మీరు ఏ పనులన్నా చేయండి, ఎక్కడన్నా ఉండండి, ఆడుకోండి, పాడుకోండి, భోజనం తినండి, ఉద్యోగం చేయండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఆ చేస్తున్న సమస్త సమయాల్లో నన్ను గుర్తుపెట్టుకోండి, నా లీలలు గుర్తుపెట్టుకోండి, నా నామాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు నేను అండగా ఉండి గమ్యాన్ని చేరుస్తాను. అనన్యా చింతయంతో మాం యోజనాపర్యువాసనే తేషాభియుక్తాభియుక్తానాం యోగక్షేమ్యం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం, నిరంతరం నన్నే స్మరించండి, నన్ను మనస్సులో పెట్టుకోండి. మీ శరీరంతో ఎన్ని పనులు చేసినా మీ బుర్ర మాత్రం నా వైపే తిప్పండిలే, అప్పుడు నేను సమస్తమైనటువంటి మీ సేవలో, మీ వ్యవహారాలు, మీ ఆధ్యాత్మిక జీవనాన్ని గమ్యాన్ని చేర్చేటంత వరకు వెంటబడి ఉంటాను అన్నాడు. పరమాత్మ అగ్రిమెంట్ శ్లోకం ఉంటాం భగవద్గీతలో ఇది. ఆయన అంత అగ్రిమెంట్ చేస్తే కూడా మనం ఎప్పుడో ఉదయం ఒకసారి ఇళ్లలో ఏం చేస్తాం, స్నానాలు చేసి తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తాం, వ్యవహారాలనే అయిపోయాక. ఇప్పుడు ఇంకో మాయదారి ప్రపంచం వచ్చిందండి, అక్కగారు మహాపాపం చేస్తున్నారు. ఏమిటయ్యా పాపం అంటే, పొద్దున్నే నిద్ర లేస్తారు, కాఫీలు కాస్తారు, టిఫిన్లు చేస్తారు, వంటలంతా అయిపోతుందే, వంటలంతా అయిపోయాక స్నానాలు చేస్తారు. కొత్త ఫ్యాషన్ వచ్చేసింది, ఎందుకంటే వంట చేసేటప్పుడు వాళ్ళంతా చెమట జిడ్డు పడుతుందట, అంతా అయిపోయేలా చేసుకుంటే శుభ్రంగా ఉంటుందట, తర్వాత పడ్డదా జిడ్డు. ఇంకో ఉపాయం ఏంటంటే, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహారాన్ని స్నానం చేయకుండా ఉండి స్నానం చేసి తింటారు. స్నానము చేయకుండా ఉండిన తిండిని స్నానం చేసి తింటారు. ఎంత పాపం ఆలోచన చేయండి. ఎందుకంటే వంట ఇంట్లో కూడా జగన్మాత, ఆదిపరాశక్తి మూడు రూపాల్లో ఉంటుంది. త్రిమాతలు, త్రిదేవులు వంట ఇంట్లో ఉన్నారు. ఎలాగంటే వంట ఇంట్లో దినుసులు ఉంటాయి కదండి, ధాన్యం ఉంటుందా, పప్పు ఇప్పు ఉంటాయి, మా మాట్లాడండి ఉంటున్నాయా లేవా. ఆ ఉన్న ధాన్యమే ధాన్య రూపంలో ఉన్నామని ఏమంటాం, గట్టిగా చెప్పాలి కొంచెం. ధాన్య లక్ష్మి అంటే వంటింట్లో లక్ష్మి ఉన్నట్టేనండి, లేదా ప్రత్యక్షంగా కనపడుతుందా. ఈ ధాన్యాన్ని మనం వంట తయారు చేయాలి. వంట తయారు చేయడానికి ఏమేమి వేసి ఎట్టెట్లా చేస్తే రుచి ఉంటుందో దానికి ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎవరి రూపం అండి, సరస్వతి రూపం. ఇక ఉడకబెట్టాలి కదా, ఉడకబెట్టేటప్పుడు ఒకటి మండుతుంది మంట, ఆ మంట ఏ స్వరూపం, ఆదిపరాశక్తి పార్వతీ స్వరూపం. అంటే మీ ఇంట్లో వంటింట్లో లక్ష్మి, సరస్వతి, పార్వతి ఉన్నారండి, గట్టిగా చెప్పండి కొంచెం ఉన్నారా. ఇక ఈ వండిన వంటని దాన్ని ఆ వంట అంతా చేస్తారు కదా, ఆ చేసిన విధానం, చేసేదానికి ఉన్న విధానమేమో జ్ఞానం, చేసి మీరు తయారు చేసినాక ఒక రూపం ధరిస్తుందే దాన్ని సృష్టి అంటారు. ఆ సృష్టికర్త ఎవరు, బ్రహ్మ. ఇక ఇది తింటాం, తింటే మనకు అరుగుదల చేయాలి, అరగాలి అంటే లయం కావాలి. అది అన్నం రసమైపోవాలి, రసము ఏడు ధాతువులుగా మారిపోయి మన శరీరంలో చేరాలి. ఈ చేసేటువంటి క్రియ అంతా లయము అంటాం. ఈ లయకర్త ఎవరండి, శివుడు. లయకర్త శివుడు. ఇక ఈ ఆహారం తినడం వల్ల మనకు రెండు వస్తాయి. అమ్మా బాబోయ్ చాలండి ఇంక వద్దండి అంటాం, ఇంకొంచెం పెట్టుకోవాలి అంటే ఏమంటాం, కడుపు నిండిపోయింది అంటాం. అంటే నిండితే ఏమొచ్చింది మనకి, తృప్తి వచ్చిందా, సంతృష్టి. అబ్బా ఇంక వద్దు బాబు చాలు, ఎక్కడానం చాలని, ఎవరైనా డబ్బులు ఇచ్చినానో ఇంకోటి ఇచ్చినాను, ఎక్కడానం చాలు అని మాత్రం ఇక్కడే అంటాం పుట్ల దగ్గరే. ఇది తుష్టి. తిన్న తర్వాత వచ్చేది పుష్టి. తుష్టిని పుష్టిని ఇచ్చేటువంటి వాడు నారాయణుడు. ఆయన పోషకకర్త, ఒక ఆయన సృష్టికర్త, ఈయన పోషకకర్త, ఆయన లారకకర్త. అంటే మీరు తినే ఆహారములో తయారు చేసుకునే దగ్గర నుంచి మీ వంట ఇంట్లో ఎవరో ఉన్నారు చెప్పండి గట్టిగా. మూడు ముగ్గురు మాతలు ముగ్గురు స్వాములు ఉన్నారా, మరి వంట ఇంట్లు ఎలా ఉండాలండి. ఇంతమంది దేవతలు ఉన్న వంట ఇంటిని, దేవుడికి నైవేద్యం ఉంటే వంట ఇంటిని ఎంత దరిద్రంగా ఉంటాయో చూడండి. మీరే మీ ఇళ్లలో ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ వంట ఇండ్లు పక్కింటి వాళ్ళు ఉంటే ఇంట్లో ఒకసారి చూడండి, కళ్ళు మూసుకొని చూడండి ఎట్లుండి, ఎంత దరిద్రంగా ఉంటాయి. అందువల్ల భగవంతునికి ఆహారం సమర్పించేటువంటి వంట ఇంట్లోనే ఇంతమంది దేవతలు ఉంటే, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే పరమాత్మ తాను చేసిన వాగ్దానం ఏదైతే అనిన్యాచితంతో శోకంలో చేశాడో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు. మనం ఉండాల్సిన రీతిలో ఉంటే, మనం ఉండాల్సిన రీతిలో ఉండడంలా మనకు లోక వ్యవహారమే ఇష్టం, ఆధ్యాత్మికం తక్కువ. ఇంకా చూడండి, ఇంట్లో పొద్దున్నే నిద్ర వేసి స్నానం చేసి దేవుని చూసి దేవాలయం, మన ఇంట్లో చిన్న గర్భగుడో లేకపోతే చిన్న పటమో లేదో ఫోటోనో ఒక ఫ్రేమో, కొంతమంది అయితే మండపాలో సపరేట్ గూడ్లో ఉంటాయి, ఏమున్నా పొద్దున్నే వెళ్లి మన స్నానం చేశాక ఆ దేవుడు మాలిన్యం తీసేసి మళ్ళా కొత్త పూలు పుష్పం పెట్టి బొట్టు పెట్టి అగలికలు వెలిగించి దీపం వెలిగించేసి మనకు వచ్చిన మంత్రాలు ఏదో లోడలోడలో చదివేసి ఓ దండం పెట్టి నైవేద్యం పెట్టేసి ఆ తలుపు మూసేసి ఇంకా రేపటిదాకా మాట్లాడకు, నువ్వు అయిపోయింది నీ పని, మళ్ళా రేపే నీతో మాట్లాడలేదు. మళ్ళా ఆ పట్టణం దగ్గర నుంచి కానీ ఆ గుడి ముందర నుంచి కానీ 36 సార్లు నడుస్తాం, ఒక్కసారి కూడా నడిచిపోయించలేం. ఆడ దేవుడున్న జ్ఞానం కూడా ఉండదు మనకి. మళ్ళా పొద్దునే గుర్తుకొస్తాడు, లేదా సాయంకాలం దీపాలయం నిలిచే గుర్తుకొస్తాడు. ఎందుకు అంటే గబగబా చేసేస్తున్నాం, శవ పూజ అవుతా ఉంది కానీ శివ పూజలు చేయడం లేదో. ఒక చిన్న కథ చెప్తా చూడండి, వినండి. ఒక ఊర్లో పెద్ద మనిషి ఉన్నాయట, చాలా గొప్పవాడు, ఊళ్ళో పెద్ద మనిషి, అందరికి మంచి పేరు. ఆయన రోజు ఉదయం 6 గంటలకు పూజామందిరంలోకి వెళ్తే 8 గంటలు కానీ బయటకు రాడు, 2 గంటలు పూజ చేస్తాడు. అందరికి ఊరంతా తెలిసిపోయింది, ఎన్నో ఏళ్ళను చేస్తున్నాడు. కొడుకులు పెద్దవాళ్ళైనారు, పెద్దవాడికి పెళ్ళయింది, రెండో వాడు కూడా పెళ్ళయింది, కోడలు వచ్చింది. మామగారు రోజు ఎప్పుడులాగే 6 గంటలకు ఎక్కడికి వెళ్ళిపోయారు, పూజామందిరంలోకి వెళ్ళిపోయారు. దేవుడికి అన్ని బొట్లన్నీ తీసి పూలన్నీ తీసి ఆయన శుభ్రం చేసి కొత్త బొట్లు పెట్టి అంతా చేసుకుని ఆయన పూజ చేసుకుని పెట్టుకుని 8 అవుతుంది. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈయన ఒకరోజు పూజా గదిలోకి పోతూనే ఒక 2-3 నిమిషాలు అయిందో లేదో లోపలి పోయినాడు, మాలిన్యం తీస్తున్నాయట చేతితోటి, మనస్సు ఎక్కడో ఉంది. ఈ లోపల ఎవరో స్నేహితుడు వచ్చాడు దూరం నుంచి, అందరికీ తెలిసి విషయం కానీ ఆ అబ్బాయి తెలియదేమో, ఏమమ్మా మీ మామగారు ఉన్నారా అని అడిగాడు ఇంటికి వచ్చి. తలుపులే అడ్డం కానివ్వండి, గోడ అవుతాడు మామున్నాడు, గోడ అవుతాడు కోడ ఉంది, ఈవిడ అనే మాటలన్నీ ఆయన వినబడతాయి. మా మామగారు లేరండి, కొట్టు దగ్గరికి వెళ్ళారు, వస్తారు కూర్చోండి అంది అమ్మాయి. మామగారు పూజా గదిలో ఉన్నారు, ఆ అమ్మాయిని కొట్టు దగ్గరికి వెళ్ళారు వస్తారు కూర్చోండి అంది. ఈ మాట మామ విన్నాడు. ఆహా, అందరికీ తెలుసు నేను పూజ గదిలో ఉంటానని, ఈ పిల్ల పూజ గదిలో ఉన్నా అని చెప్పకుండా కొట్టుకెళ్ళాలని చెప్తుంది, అబద్దాలు చెప్తుందా, కొత్త కోడలు జర నేర్పాలే, కొడుకును బెళ్ళాన్ని పిలిచి బాగా దండించాలి ఆ పిల్లని, ఇంకో ఈసారి చెప్పకపోతే మళ్ళీ ఇంకోసారి ఇట్లే చెప్తుంది అని పాపం తిట్టుకుంటున్నాడంట కోడల్ని. ఇంకొక ఆయన వచ్చాడు, అమ్మా మీ మామగారు ఉన్నారా, కోడల్ని తిట్టే పనులు ఉన్నారు కూర్చోడు. మళ్లీ కూర్చో అయినా కూర్చున్నాడు, ఆహా నేను లోపల తిట్టుకుంటా ఎట్లా తెలిసింది పిల్లకి, ఆలోచనలో పడ్డాడు. ఏమో ఉంది ఇది తెలుసుకోవాలి, నేను లోపల అనుకుంటే ఆ పిల్లకైనా తెలుసు, దీనికి ఏదో మంత్రం ఉంది, దీనికి ఏదో తంత్రం ఉన్నట్టుంది, ఈ పిల్ల ఉత్త పిల్ల కాదు జంతర మంత్ర పిల్ల, లోపల అనుకుని బయటికి తెలుసుకుంది అని ఆశ్చర్యపోతున్నాడు. పూజ చేస్తున్నాడు దేవుడు, ఎన్ని పూలు తీశాడు, పూలు ఎట్టాడు, బొట్టి ఎట్టాడు, అరవతి ముడిచాడు, దీపం ముట్టించాడు, గబగబా అలా తిప్పాడు. కోపం వచ్చింది కదండి, కోపం వస్తే ఏం చేస్తారంటే, కోపం వస్తే పనులు తొందర తొందరగా అవుతాయి. మీరు కూడా అమ్మగారికి ఎప్పుడైనా కోపం వచ్చే చూడండి, వంట గబగబగా 1/2 గంటలో అయిపోతుంది, శాంతంగా ఉన్నారు, నిదానంగా చేస్తుంటారు. మీరు కూడా అంతే కోపం వచ్చేది గబగబ స్నానం చేసేస్తారు, గబగబ మొహం కరిగేస్తారు, గబగబ బట్టలు వేసుకుంటారు, కోపానికి ఉన్న పవర్ అది. ఈయన కూడా కోపం వచ్చింది కదా, గబగబ పూజ అయిపోయింది, రోజు 8 గంటలకి అయిపోవాల్సిన పూజ 7:30కి అయిపోయింది. టైం చూసుకున్నాడు, అరే 7:30 ఇప్పుడు బయటకు పోతే 8 లోపల 8 చేస్తే కానీ పోకూడదు కదా, ఇప్పుడే బయటకు పోతే ఏమనుకుంటారు జనాలు అని అక్కడే కూర్చున్నాడు. కూర్చొని ఆలోచనలో పడ్డాడు, ఆలోచన చేసుకుంటున్నాడు. పాప ఆయన ఇష్టం వచ్చే ఆయన, ఇంతలో ఇంకో స్నేహితుడు వచ్చాయి, ఏమమ్మా అందరూ ఇన్ని అడుగుతున్నాయి వీడే కొత్త కోడల్ని, అమ్మా మీ మామగారు ఉన్నారంటే మనవాడి చెప్పులు కుట్టించే వ్యవహారంలో ఉన్నారు కూర్చోండి. సరే 8 అయిపోయింది, అప్పగారు బయటకు వచ్చినారు, స్నేహితులతో మాట్లాడారు, వాళ్ళని పంపించేసినాక కోడలి వైపు చూసాయి, ఏమమ్మా నేను లోపల ఉంటే ఏమో అన్నావు అని, అది ఎలా తెలిసింది నీకు ఏమిటి అసలు చెప్పుకోడు. ఏం లేదు మామగారు, లోపలికి మీరు వెళ్ళాక పూలు తీస్తూ కొట్లో పప్పులు అయిపోయినాయి, ఇది అయిపోయినాయి, ఎన్ని తెచ్చుకోవాలి, పొద్దున బేరం వస్తే పోతుంది అని గబగబ నింపుకోవాలి, ఆ సరికింద తెచ్చుకోవాలి, ఈ సరికింద తెచ్చుకోవాలి అనుకున్నారా లేదా అంది. అనుకున్నానమ్మా, ఈయన కూడా మంచివాడే పాపం అనుకున్నానమ్మా. మరి మీరు కొట్టు దగ్గర ఉన్నట్ట, గుళ్ళో ఉన్నట్ట, పోలేదు ఇదేదో పొరపాటు అని మళ్ళీ నేను లోపల నేను తిట్టుకున్నది ఎట్లా తెలిసిందమ్మా? మా తండ్రి కాలం నుంచి మేము ధ్యానం, యోగం, యజ్ఞాలు, యాగాలు చేస్తాం, మేము గాయత్రి పరివారం వాళ్ళం, మాకన్నీ తెలుస్తాయి. యజ్ఞాలు, ధ్యానం, యోగం చేసి కూర్చొని కళ్ళు మూసుకుంటే ఎవరేమనుకుంటారు, అన్నీ తలకాయకి ఎక్కేస్తాయి, టెలిపతి కమ్యూనికేషన్ వచ్చేస్తుంది మాకి అని చెప్పి మూడోది ఎట్లా చెప్పినావమ్మా? మూడోది ఏంటో అంటే ఆయన పూజ అయిపోయి బయటికి రాలేదు కదా, అప్పుడేమో రాత్రి రెండు చెప్పులు ఆయన తెగిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాయంటే వెనకంబడి స్నేహితులు ఉన్నారు, ఆయన 2 రూపాయలు తీసుకున్నాయట, 1 రూపాయలు తీసుకోదని 2 తీసుకున్నాడు అని రాత్రి నుంచే ప్లాన్ చేసుకున్నాడు. వచ్చి ఇంట్లో చూసుకున్నాడు, మనవాడు చెప్పులు చేయిపోయి ఉన్నాయంట, ఆ 2 కట్టకట్టు పెట్టుకున్నాడు, కొట్టు బయట వాడు తీసుకొని పోయి వాళ్ళ దగ్గర చెప్పులు పొత్తుగా కుట్టించుకోవాలనుకున్నాడు. అండి ఇలా పూజ చేసినట్లా లేదా మీరే చెప్పాలి అక్కలో. అయ్యా పూజ చేశాడు ఆయన 2 గంటలు అమ్మా, పూజ చేసినట్టున్నారు. అలా చేసే పూజను శవ పూజ అంటారు. ఇది శరీరం, దీంట్లో శివుడు ఉంటే, జీవుడు ఉంటే శివం అవుతుంది, జీవుడు లేకపోతే ఏమవుతుంది? శవం అవుతుంది. ఆ శాస్త్రం ఉంది చూడండి, ఆ శాస్త్రం తలకట్టెత్తుంటే అహంకారం, తల దించుతే శివం, దానికి ఇట్లా తిప్పినామనుకోండి శివం అవుతుంది, ఇట్లా పై కొడితే శవం అవుతుంది. మనం శివస్వరూపులుగా ఉండి పూజలు చేస్తే దేవుడికి నచ్చుతాయి, కాని శవ పూజలు చేస్తే నచ్చవు. ఇంకా అందరూ తిట్టుంటారు, మీరందరికీ ఏమంటారు, ఓ మంత్రాలయం పోయినాము, కురుపురం పోయినాము, దత్తపురం పోయినాము, వెంకటరమణ స్వామి దగ్గరికి పోయినాము, ఓ ఎన్ని గుళ్ళు తిరిగినామో, ఎంత మొక్కులు మొక్కినామో, ఒక్క దేవుడికి కరుణ లేదు, ఎన్ని పూజలు చేపిస్తుంది అంట. ఒక్క పూజన్నా శివస్వరూపంగా చేశారా అది ప్రశ్న. శివస్వరూపం చేస్తే దేవుడు మీకు మేలు చేయకపోతే పాపం దేవుడిదే తప్పు. మీరు కూడా తిరుపతి వెంకటరమణ స్వామి దర్శనానికి పోయారండి ఎవరన్నా ఇక్కడ? తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గరికి పోయారమ్మా? మాట్లాడంటరా, వెళ్ళారా? దేనికి వెళ్ళారు నాన్న? తిరుపతి కొండలు చూడడానికా? దేనికి వెళ్ళారు అమ్మా? దేవుడిని చూడడానికి. ఏ స్వామిని? విఠల స్వామినే, వెంకటేశ్వర స్వామి. అక్కడికి పోయి ఏం చేస్తారో చూడండి, మీరు బాగా ఆలోచన చేయండి. నేను ఒకసారి ఒక 80లో అనుకుంటా, 1980లో విష్ణు సహస్రనామం చేసుకోవడానికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తారు, లోపలికి పోయి ఆ కర్ర దాటి విష్ణు సహస్రనామం చేసుకొని కూర్చొని లేచారు. సహస్రనామం అయిపోయాక వెంకట స్వామి దగ్గర పోయినప్పుడు అలా పని చేస్తుండేవారు. బయటికి లేచి ఇట్లా ఇడికి తిరిగి చూశారు, జనాలందరూ వస్తున్నారు, కష్టపడి వచ్చారు ఇక్కడ, ఎక్కడి నుంచో అక్కడ దూరం నుంచి ఇట్లా ఇట్లా ఎగిరి, ఇట్లా ఎగిరి, అట్లా ఎగిరి చూస్తున్నారు, చాలా కష్టపడి చూస్తున్నారు. పాపం దగ్గర దాకా వచ్చినాక వాళ్లకు దేవుడికి ఇంకేమి అడ్డం ఉండదు, దేవుడు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఊరు నుంచి కష్టపడి అక్కడికి వెళ్తే ఆ ఒక్క క్షణం దొరికింది. ఆ ఒక్క క్షణం దేవుడికి ఎదురుగా ఉండాలి కదా. అక్కడ పోతాను ఏం చెప్తాడు, 2 చెవులు పెట్టి తలకాయ ఉంచుకొని దండ పెడతారు, కళ్ళు మూసుకొని, వీళ్ళు కళ్ళు తెలిసే వాళ్ళు నెట్టేస్తారు. ఏం చేశారండి వీళ్ళు అక్కడికి వెళ్ళి? కళ్ళు మూసుకున్నారు. మాయ అంటారా? మాయా కాదు చెప్పండి. దేవుణ్ణి బాగా చూచి దర్శించి కింద నుంచి పైదాకా అప్పుడు బయటకు వచ్చి కూర్చొని ఆ రూపాన్ని మనస్సులో మననం చేయాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస, దర్శనం, మననం, నిధిధ్యాస. ఎలాగైతే ఈ శ్రవణాన్ని విని మళ్లీ కూర్చొని మననం చేయాలి. మననం చేస్తే మదింపబడుతుంది, అది నిధిధ్యాసలోకి వెళుతుంది. ఆవు గడ్డి మేస్తుంది, గబగబా మేస్తుంది, వెళ్లిపోయి ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది, కూర్చొని హాయిగా నెమరు వేసినాక దానికి అది జీర్ణమై బలం వస్తుంది. మీ మానవులకు కూడా శ్రవణం, మననం, నిధిధ్యాస మెదడులో పోయి కూర్చుంటుంది, అలాగే దర్శనం, మననం, నిధిధ్యాస. ఇది చెయ్యాలి కానీ వెంకట స్వామి దగ్గరికి పోయి కళ్ళు మూసుకుంటే మాయ కదండి. ఆలోచన చేయండి, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దేవుడికి దూరం చేస్తున్నాయి. యజ్ఞం చేస్తుంటారు చాలా మందిని గమనించండి మీరు, యజ్ఞంలో అది వేస్తుంటారు. ఇది అవలం పొడి నెయ్యి. ఆ నెయ్యి అయిపోయినా అవలం పొడి అయిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్లకు కార్యకర్తలు తప్పకుండా ఇస్తారు. కానీ అది ఇంత ఉండగానే వీళ్ళ దృష్టి ఎటుపోయింటుంది? పొడి చెట్టు ఆడున్నాడు, ఇది వేస్తుంటారు దేవుడు మొఖాన. అబ్బాయి ఇదొకటి ఇక్కడ ఇక్కడ నీకు ఏ జాగ్రత్త ఎక్కడుంది? ఇంకా ఆంభోరవస్వహాదశ మంత్రం చదువుతూనే ఉన్నాం, యజ్ఞంలో పొడేస్తానే ఉన్నాం. నీ దృష్టి యజ్ఞం పొడేసేటోడు నీ ఉంది ఎక్కడో. అలాగే సత్యావతం చేస్తుంటారు ఇళ్లలో, శుభకార్యం పెళ్ళైపోయినాక చేయాలి, కూర్చొని చేస్తుంటారు. గృహప్రవేశమైనాక చేయాలి. దేవుడు ఒక అక్షింతలు పడుతూ ఉంటాయి. మీ బుద్ధి మాత్రం ద్వారంలో ఉంటుంది, బావగారు వస్తున్నారా లేదా, అక్కగారు వస్తున్నారా లేదా. అరే బావగారు వచ్చారా, మంచి ఇళ్ళివో బావగారు, ఏంటి లేట్ అయిపోయింది, రిక్షాలు ఏం చేసారా, బస్తా పడిపోతుంటాయి మహా అక్షింతలు. అంటే మీ అత్యంతలు దొరక్క దేవుడు సత్యనారాయణ స్వామి అక్కడికి వచ్చాడా? ఏ కార్యాన్ని ఏ క్రియను మనం చేస్తున్నామో మన మనస్సును అక్కడ నిలపకపోతే అది వ్యర్థమో, దుర్వినియోగమో, ఆ సమయమే వ్యర్థమైపోతుంది. సర్దావాన్ లభతే జ్ఞానం. ప్రతి కార్యంలో శ్రద్ధ కావాలి, శ్రద్ధ, అపారమైన శ్రద్ధ. ఆ కార్యం మీద విశ్వాసం, నమ్మకం, గౌరవం, ప్రేమ, అభిమానం ఇవన్నీ కొడుకుని ఉంటే ఆ కార్యం సుప్రసిద్ధం అవుతుంది, మీకు మేలు చేస్తుంది. అలా కాకుండా మనస్సును ఎక్కడో చెంచలింప చేస్తూ మీరు కార్యక్రమాలు చేశారనుకోండి, చాలా కష్టం. ఈ కార్యక్రమాలను ఎందుకోసం పెట్టామంటే మీ మనస్సును నిగ్రహించడం కోసమే. మనస్సును గట్టిగా లాక్కాలి, రావాలి. అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి, బావా మనస్సు చంచలమైంది కదా, దాన్ని నిగ్రహించడం ఎలా? ఒకే ఒక మాట మహాత్మంది, అభ్యాసేతు కౌంతేయ. కేవలం నీకు ఇంకో మార్గం లేదురా, అభ్యాసమే అని. ఇంకో మహానుభావుడు ఏం చెప్తాడు, స్వామి చిన్మయానంద్ అనేవాడు, అడిగిపోయిన పెళ్ళాన్ని భంగపడి ఎలా పీల్చుకుంటాం, అలా పీల్చుకోవాలి మనసునే. ఇదే మాట శివాదులారు, మనస్సు అలిగి వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. దానికి ఒకే విధానం ఉంది, మనకు అవసరమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అవసరార్థం వెళ్ళినప్పుడు ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా ఉంటాం. ఎవరిదైనా అప్పు తీసుకోవడానికి వెళ్ళాం, మా దగ్గర ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత నటన చేస్తాం, చేతులు కొలుచుకొని భయం భయంగా భక్తి భక్తిగా ఉండి అక్కడ కార్యం సాధించుకొస్తాం. అలాగే ఈ మనస్సు అనేటువంటి చిన్నారని అలా లాక్కారండి, మెల్లెమెల్లెగా ప్రతి క్షణం దారిలో పోతుంటే జైల్మెంట్ దానికి వాడిపోతుంది, మిఠాయి కొట్టుంటే మిఠాయి మీద పడిపోతుంది, బట్టలు కొట్టుంటే బట్టల మీద పడిపోతుంది, ఎక్కడంటే ఇక్కడ వాడిపోతుంది. దీన్ని ఎవరైతే సాధిస్తారో, అసలు సాధన ఇదే, మనస్సును నిగ్రహించి ఒక చోట కూర్చోబెట్టి ఒక్క క్షణమైనా భగవంతుని వైపు చూపించగలిగితే మీకు మోక్షం తథ్యం కలిగంలో. అందువల్ల మహాత్ములారా, మీరు సాధన లేకొచ్చారు, ఓ మహోన్నతమైనటువంటి గురుపీఠం మీకు వెనకాల అండ ఉంది. ఈ సాంప్రదాయంలోనికి, గురు సాంప్రదాయంలో రావడం చాలా కష్టం. గురువులు ఊరికే దొరకరు. ఈవేళ రేపు ఎక్కడంటే అక్కడ గురువులు పట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ వదిలేస్తుంటారు. కానీ గురువు ఎవరైతే ఉన్నారో, జగద్గురువు, సద్గురువు, ఆయన మీకు దొరకడం చాలా కష్టం. ఆయన ఉన్నా లేకపోయినా, ఇక్కడ పండిత శ్రీరామ శర్మారు లేరు, ఆయన లేడా లేడా? సర్వత్రా సర్వ గాయత్రీ పరివార జనా తద్వద్యే తిష్టంతి రామ శర్మా. ఈ అందరూ ఎక్కడెక్కడ గాయత్రీ పరివారు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి హృదయముల్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉన్నాయి. గురు శరీరంతో ఉంటే ఒకే చోట ఉంటాడు, నడయాలి గురువు. గురు శరీరాన్ని వదిలితే సర్వత్రా ఆయన వెళ్ళిపోతాడు. సర్వత్రా మీలో ఉన్నటువంటి గురువు, ఆ గురువు దొరికాడు. ఆ గురువు చెప్పిన మార్గాన్ని, గురు ఏ మార్గమైతే చెప్పాడో, ఏమైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వెళితే గురుస్వరూపంలో ఉన్నటువంటి ఏ గురు అయినా మీ వైపు చూస్తాడు, మీ కష్ట దుఃఖాలు తీరుస్తాడు. గురు శిష్యులకు సమస్యలు ఉండవు, సమస్యలు పెద్ద పెద్దవిగా కనబడతాయి మనకే, కానీ దగ్గరకు వచ్చేప్పుడు తుష్టమని వెళ్ళిపోతాయి. ఎందుకురా అంటే మనల్ని కాపాడేటువంటి గురువులు, మన అండగా ఉండేటువంటి గురువులు మనకంటే ఎక్కువ వాళ్ళ మనల్ని చూస్తుంటారు. అయ్యో పిల్లలే, అయ్యో బాధపడతారే, అయ్యో కష్టపడతారే అని కన్న తల్లి కంటే కూడా, కన్న తల్లి కూడా ఒక క్షణములో మిమ్మల్ని ఆలనాపాలన మర్చిపోవచ్చేమో, కానీ గురువులు శిష్యుల యొక్క ఆలనాపాలన ఎప్పటికీ మర్చిపోరు. శిష్యుడు గురువు ఎప్పుడూ అభయాస్తాన్ని సాచి ఉంచుతాడు. దాన్ని పట్టుకునేటువంటి వాడు శిష్యుడో, వదిలేవాడు శిష్యుడే. గురువుగారు మాత్రం శిష్యుని వదలరు, వదిలేది శిష్యుడే, పట్టుకునేది శిష్యుడే. ఆయన వదిలిపెట్టిన శిష్యుని కూడా ఏదో రూపంలో ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చి మళ్ళా గురు అనేటువంటి సాంప్రదాయం వైపు ముఖం చూపిస్తానే ఈ గురువు అనుగ్రహం మనకు అందుతుంది. గురువు సమస్త దేవతాగణం కంటే పెద్దవాడు, గొప్పవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ ఈ శరీరాన్ని ఇచ్చాడు, విష్ణు పోషణ చేస్తున్నాడు, శివుడు అయి చేస్తాడు. కానీ గురువు ఈ శరీరంలో జ్ఞానము అనేటువంటి దాన్ని అంకురార్పణ చేసి సృష్టిస్తాడు. జ్ఞానాన్ని దాన్ని పెంచి పోషిస్తాడు, జ్ఞానాన్ని సుజ్ఞానంగా చేస్తాడు, చేసి పరబ్రహ్మతో లయమయ్యేటువంటి స్థితికి తీసుకెళ్తాడు. అలా గురువు పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణువుల కంటే గొప్పవాడు అని దత్తాత్రేయ స్వామి మనకు గురుస్వరూపం జగత్తులో. ఆయన అనేక రూపాల్లో ఇవాళ ప్రపంచంలో వ్యాపకమై ఉన్నాడు. ఎన్నో రూపాలు, ఎందరో గురువులు, ఎన్నో సాంప్రదాయాలు, అన్ని సాంప్రదాయాలకు మూలం జగద్గురుడే. ఆయనే ఓంకార రూపం. ఈ జగద్గురు ఎవరయ్యా అంటే ఓంకారం, దానికి ఏ రూపం లేదు, ఆకారం లేదు. సర్వగురుస్వరూపాల్లో నిక్షిప్తమైనటువంటి ఓంకారమే పూర్ణ గురుస్వరూపం. అదే అకార ఉఖార మకారాలు ధరించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరైంది. దాన్నే ఆకారం ధరించిన అత్రిమహాముని కోరినప్పుడు ఆ శక్తి నేనెప్పుడు ఆకారాలే ధరించలేదే అవే అత్రిమహాముని ఉన్నాడు. ఓ జగన్ శక్తి, ఓ పూర్ణశక్తి, నువ్వు ఒకప్పుడు బ్రహ్మ సృష్టి అవగతోకలుగా చేస్తున్నప్పుడు గణేష్ మహారాజుగా అవతరించావు కదా. ఇప్పుడు మనం పూజించేటువంటి గణేశుడు పూర్వమే ఓంకార స్వరూపంగా ఉత్పత్తి అయినటువంటి శక్తి. ఆ శక్తి ఒకప్పుడు రాక్షసంహారం కోసం జగన్మాతగా అవతరించింది. రెండు సార్లు రెండు క్రియల కోసం అవతరించావు కదా, ఈసారి నువ్వు అవతరిస్తే మళ్లీ నీ రూపాన్ని లయము చేయవద్దు, ఈ జగత్తులో ఈ విశ్వంలో ఎప్పటికీ ఉండిపోయేటువంటి రూపం నాకు కావాలని కోరాడు ఆయన. ఆ మహానుభావుడి యొక్క సంకల్పశక్తే ఇవాళ అకార ఉకార మకారాల కలియకైనటువంటి త్రిమూర్తి స్వరూపుడు, త్రిగుణ స్వరూపుడు, త్రివర్ణ స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి. కేవలం అత్రిమహాముడి యొక్క సంకల్పం. ఆయనే ఇవాళ జగద్గురుగా ఉన్నాడు, అన్ని గురు స్వరూపాల్లో ఉన్నాయి. రక్షించేటువంటి గుణం, కాపాడేటువంటి గుణం నాయనలారా గురుతత్వంలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. మీ గురువు మిమ్మల్ని సర్వత్రా చూస్తున్నాడనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. మీరు చేసేటువంటి ఏ చిన్న అధర్మమైనటువంటి పని అయినా సరే మీ గురువు తెలుస్తుంది. అంతేకాదు శిష్యుడు చేసేటువంటి మంచి పనుల వల్ల శిష్యుడికి మేలు జరుగుతుంది, శిష్యుడు చేసేటువంటి చెడ్డ పనుల వల్ల గురుదేవునికి హాని కలుగుతుంది. మీ అందరి యొక్క దుర్గుణాలను స్వీకరించాల్సినటువంటి అవసరం గురుదేవునికి ఉంటుంది కాబట్టి గురుదేవుడు బాధపడతాడు. అంటే గురుదేవుని బాధ పెట్టకుండా ఉండాలి అనుకుంటే మీరు సద్గుణ సంపన్నులై ఉండాలి, సదాచార సంపన్నులై ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి. ఈ నిర్ణయం తీసుకోండి. అలాగే కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, పంతం, కుట్ర, కుతంత్రం ఇవన్నీ కూడా మనలోనే దాగి ఉన్నాయి. వాటిని తీసి బయట మారేయలేం, ఎక్కడికి పోవు. వాటిని సద్గుణాల యొక్క పర్వతం కింద వేసి అనకూడితే అనిగిమని ఉంటాయి. సద్గుణాలు అనేటువంటి మహాపర్వతం పెరగాలి మీకే. అవి పెరిగితే ఈ దుర్గుణాలన్నీ వెళ్ళిపోయి దాని కింద అనిగిపోయి అవి దాగిపోతాయి. అందువల్ల సద్గుణ సంపత్తిని పెంచండి, దుర్గుణాలను అంచివేయండి. దుర్గుణాలు పోవు, ఎక్కడికి బయటికి పోవు, కోసి పడేస్తే పోతాయా? వదలండి వదలండి అంటాం, కాజులే వదిలే ఉన్నాం, ఓ ఎదురితే పోతాయా? ఎంతప్పుడే ఉంటాయి. అనగొట్టాలి, అనగొట్టాలి. ఎక్కడ ఏం పెట్టాలి? ఏమన్నా వస్తువును పెట్టి దాని మీద బరువు పెట్టాలంటే ఇక రాయో రప్ప చూస్తాం, పెడితే అది అనిగమని ఉంటుంది. రాయి తీసినందుకు మళ్ళీ కదలదు కదా. అలాగే సద్గుణాలు అనేటువంటి పర్వతాన్ని మీ హృదయములో నిక్షిప్తం చేసి దాన్ని వ్యాపకం చేశారనుకో, ఆ పర్వతం కింద దుర్గుణాలన్నీ ఉండిపోతాయి. లేకపోతే చాలా కష్టం, చాలా బాధపడాల్సి వస్తుంది. మీరు చేసే తపస్సు, మీరు చేసే యజ్ఞం ఒక్కసారి కోపం వస్తే పోతుంది. విశ్వామిత్ర మహర్షి ఎందుకు పెట్టారు మనకి? ఆయన కోపంగా ఉన్నాడని మనం తిట్టడానికి కాదు. ఆయన కోపం చేత ఏం నష్టపోయినాడో, ఎన్నిసార్లు నష్టపోయినాడో తెలుసుకుని మనం కోపానికి దూరంగా ఉంటున్నాం. ఆ విశ్వామిత్రుడి కోపం మాకు మంచి ఉంది, మాకు లేదు అనుకోవడానికి కాదు. ఆ చరిత్రలో చెప్పినటువంటి, పురాణాల్లో చెప్పినటువంటి పాత్రల్లో ఏ ఏ గుణముతో ఏ ఏ పాత్ర ఉన్న స్థితికి చేరింది, ఏ ఏ పనికిరాని గుణాలతో ఏ ఏ పాత్ర పక్కన నిలబడింది, ఇవన్నీ కూడా బేరీకి వేసి మనకు ఎందుకు చూపించారు అంటే మనం అలా మలుచుకోవాలి మన జీవితాన్ని. చూడండి, కోపానికట ఇద్దరు పెళ్ళాలు ఉన్నారట, మీకేమన్నా తెలుసండి? కోపానికి ఇద్దరు పెళ్ళాలు. చూడండి, ఎప్పుడు విని ఉండరు పాపం. ఒక ఆవిడ పేరేమో ద్వేషం, ఒక ఆవిడ పేరేమో ఈర్ష్య అంట. పెళ్ళాలు చూడండి, ఎంత మంచి పెళ్ళాలు దొరికారు ఆయనకి. మొదటి పెళ్ళాము ఏమో ద్వేషం, రెండో పెళ్ళాము ఈర్ష్య. రెండో పెళ్ళాలంటే కొంచెం పవర్ఫుల్ కదండి, మనకు కూడా కత్తల్లో ఇళ్లలో అది తెలుసు కదా. మొదటి పెళ్ళామేమో జర కమ్మ ఉంటుంది, రెండో పెళ్ళాము జర పవర్ఫుల్ అనమాట. ఆ రెండో పెళ్ళాం పవర్ఫుల్ అంటే ఈర్ష్య. సరే, పెళ్ళాము మొగుడు నాకు పిల్లలు పుట్టాలండి వీళ్ళకి. అమ్మా చెప్పండి, మాట్లాడాల ఎవరమ్మలు పిల్లలు కావాలా వద్దా? పిల్లలు కావాలమ్మా? ఈ అమ్మలు ఏమంటలేదు. మొదట ఆవిడకు పిల్లలు మీ సంకల్పంతో పుట్టారట. మొదట ఆవిడ పుట్టిన వాళ్ళు తెలుసా? పగ పంతం. ఇక రెండో ఆవిడ కూడా పుట్టారు, కుట్ర కుతంత్రం. ఈడ పెండ్లాలు, ఇద్దరు పెండ్లాలు, ఈర్ష్యా ద్వేషం, ఇంకా పిల్లలు చూడండి పగా పంతం కుట్రా కుతంత్రం. అంటే ఏడుగురు రాక్షసుల స్వరూపాలు అన్నమాట. ఈ ఏడుగురు రాక్షస స్వరూపాలని మనమేం చేస్తున్నాం? ఈ వీడియో గిడియో తీస్తున్నా చూడే అబ్బాయి. అలాగే మీరు ఎప్పుడన్నా తగులాడుకున్నప్పుడు, పంచాయతీ పెట్టుకున్నప్పుడు, బాగా ఇద్దరు అక్కోళ్ళు కొట్టుకుంటున్నప్పుడు, అన్నోళ్ళు కొట్టుకున్నప్పుడు ఈ అబ్బాయిని పిలవండి, వీడియో తీస్తాడో చూపిస్తాడు మిమ్మల్ని. మీలో ఏడుగురు రాక్షసులు ఉంటారు, ఏడుగురు. మీ ముఖం కందగడ్డ అయిపోయి ఉంటుంది, జుట్టు చెదిరిపోతుంది, బుట్టు చెదిరిపోతుంది, గుడ్డలు చెదిరిపోతాయి, ఏమి లెక్క చేయం. ఎవరైనా చూస్తున్నారంటే చూడిలే, వాడు కొట్లాడుకోరా, వాడు తగులాడుకోరా, వాడు మధ్య పెట్టుకోరా అంటాం. మళ్ళా ఎవరైనా వచ్చి చూశారమ్మా వాడు చూస్తున్నారంటే, అయ్యా వాడు చూస్తారు చూడిలే, అయ్యా గూసిపాతి ఊడిపోయి ఉంటుంది, సొక్కాయి ఊడిపోయి ఉంటుంది, అవతలలో గింజేసింటాడో, జుట్టు బీచేసింటాడో, ఎంత ఇకారమైన స్వరూపం, ఎంత అందంగా ఉంటుందో చూడండి. దాన్ని ఊంచుకొని ఆని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని పెట్టుకోండి ముందర, మీకు తెలుస్తుంది. ఏడుగురు రాక్షసులో మనకి ఒక గుణం ఉంది, పెళ్లిలోకి ఎవరైనా పిలిచినప్పుడు ఏమని పిలుస్తాం మనం? పెళ్లి పత్రికలు ఒకటి వేస్తాం కింద, మీరు ఒక్కరే వచ్చి భోజనేసుకోండి అంటామా? కుటుంబ సపరివార సమేతంగా రమ్మంటాం. మన కోపాన్ని పిలిచినప్పుడు కూడా కుటుంబ సపరివారంగా రమ్మంటాం. ఆ ఏడుగురు వచ్చి వాలిపోతారు మన మీద. ఊహించండి ఎలా ఉంటుందో ఆ పరిస్థితి. ఒక్కసారి మీ కోపం వచ్చిన సన్నివేశాన్ని మనసులో మననం చేయండి, కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు అని. ఆ ప్రవర్తన మూలకంగా మీరు చేసినటువంటి తపస్సు, ధ్యానం, యోగం, యజ్ఞం, యాగ ఈత్యాల వల్ల వచ్చిన ఫలితం, ఒక్కసారి కోపం వచ్చినప్పుడు చాలా అప్పటిదాకా చేసిందంతా కూడా పోతుంది. మళ్ళీ మీరు కోపం వెళ్ళిపోయిన తర్వాత శూన్యులే, తపశక్తి లేదు, యాగశక్తి లేదు, జపశక్తి లేదు, జ్ఞానశక్తి లేదు, అన్ని చూడమైపోయి ఉంటాయి. అందులో సాధకులు ఎప్పుడూ కోపానికి దూరంగా ఉండాలి, చాలా దూరంగా. మీరు కోపానికి దూరంగా లేకపోతే నష్టపోయేది మీరే మీరే మీరే. సాధకులారా చూడండి, ఇంత పెద్ద కార్యక్రమం సంకల్పం చేశారు, కలిమాయ కదండి, ఎక్కువ మంది రారు. ఎందుకు రారాయి అంటే కలిమాయ, భయంకరమైనటువంటి కలిమాయ. ఎన్నో పనులు వచ్చింటాయి, కొంతమంది అంటే పెళ్లిన్నాయండి, గృహప్రవేశాలున్నాయండి, మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చేస్తాయండి, ఇప్పుడే అన్ని ఇప్పుడే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఒకే మాట చెప్తారు మీకు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటారు కళ్ళు మూసుకొని, అప్పుడే అన్నీ వచ్చేస్తాయి చూడండి మీకు. అప్పుడే ఈగలు వచ్చి వాళ్తాయి, అప్పుడే ఈ బుద్ధి దురద పెడుతుంది. అప్పటిదాకా ఊక కూర్చోండి, మీ ఊక కూర్చొని ముంచేయండి, ఈగల వాళ్ళకు దురద పెట్టండి. మీరు మంచి పని చేయడానికి ధ్యానానికి కూర్చుంటారే, ఈగలు వచ్చి వాళ్తాయి, దోమ వస్తుంది, ఈపు దురద పెడుతుంది, ఒళ్ళు నడువులు ఇంకా కూకలేని కూకలేనంటాయి. జపం చేస్తుంటారు మీరు, ఓం గాయత్రి చేస్తుంటారు, ఆ పూస తిప్పుతుంటారు, ఒక 20 పూసలు అయిపోతానే కళ్ళన్నీ ఎక్కడికి పోతాయంటే ఇంకెన్ని పూసలున్నాయి. అది పట్టుకుంటారు, కంపల్సరీ మొత్తం తిప్పాలే, ఒక మాలలా తిప్పాలనుకున్న తిప్పాలే, తిప్పక తప్పదు. అవన్నీ ఎక్కువలా తిప్పాల్సిందే, తక్కువలా తిప్పాల్సిందే. మనకి తిప్పే పని నోటితో మందరం చెప్పే పని ఉన్నాక గబక్కడ మధ్యలో లేచి ఈ పూసలు ఎట్టుకున్నాయని ఈ చూసి ఉండలేదు. ఎందుకు చెప్తున్నాడు అంటే, మేము మీ అందరి మనస్సుల్లో సంచారం చేస్తూనే ఉంటాం, మీ మనోభావాల యొక్క స్థితి తెలుస్తుంది కాబట్టి నేను అదే చెప్తున్నాను మీ ముందర ఇప్పుడు. అలాగే పారాయణం కూర్చుంటారు, ఇవాళ పారాయణం 30 పేజీలు ఉంటుంది, 20 పేజీలు పారాయణం అయిపోతుంటే ఇంకెన్ని ఉన్నాయని చూస్తారండి, ఎక్కడ కొనరా బాబు. అంటే అప్పుడు దాకా చేసిన పారాయణాన్ని గోవిందార్పణం చేయడానికి మీ మనస్సులో పుట్టిన బుద్ధి, అప్పటిదాకా జపం చేసినటువంటి 20 పూసలు 30 పూసలు తిప్పింటారు చూడు, దాని ఫలితం పోవడానికి ఇక్కడ ఎంచుకుంటారు మీరు. ఇది ఎంచుకున్నారంటే ఇది పోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, చంచలం కాకుండా, మనస్సును బయటికి రానియకుండా ఏకాగ్రతతో చేయాలనుకున్న పనిని ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైనా మొండికి చేయండి. మీరెప్పుడైతే చేయడానికి పరిపూర్ణ సంకల్ప సిద్ధులవుతారో, దోమలు మీ మీద వాలో, మీ ఈపు దురద పెట్టదో, నడుములు రావు, అవి కొంచెం సేపే మిమ్మల్ని బాధిస్తాయి. కొంచెం మీరు దృఢమైపోయి దాని వైపు చూడకుండా ముందుకు సాగారనుకోండి, మీ దగ్గరికి రానే రావు. ప్రారంభములోనే ఇవన్నీ కూడా వికల్పాలు, ఈ వికల్పాలు సంకల్పశక్తి ముందు పారిపోతాయి. సంకల్పశక్తి మాత్రమే వికల్పాలను దూరం చేస్తుంది. అందువల్ల సాధకులారా, ఏకాగ్రత సిద్ధులు కండి, సంకల్ప సిద్ధులు కండి, చేయవలసిందే. 600 అయినా ఇవాళ జపం చేయలేదు, ఏ శరీరమా జపం చేయలేదు నువ్వు, ఇవాళ నీకు తిండి పెట్టను, దాన్ని బెదిరించండి. నువ్వు జపం చేస్తేనే నీకు తిండి పెట్టేది, ఇవాళ నువ్వు జపం చేయకపోతే నీకు తిండే లేదా, పా పడక మీద పడుకుందాం పా తిండి లేకపోతే అంటుంది, అది కూడా లేదు, నేను ఇచ్చే కూర్చుంటా, నీకు పడక లేదు తిండి లేదు అని శాసించగలిగిన స్థితి మీకు వచ్చిందనుకోండి, ఇది మీ మాట ఉంటుంది. శరీరం చెప్పిన మాట మీరిన్నారనుకో సర్వనాశం అవుతుంది. శరీరాన్ని మీ అదుపులోకి తీసుకోండి, మీరు చెప్పినట్టు వినట్టు చేయండి. కూర్చోమంటే కూర్చోవాలి, జపం చేయమంటే జపం చేయాలి, సాధన చేయమంటే సాధన చేయాలి, ఏకాగ్రచిత్తురాలై ఈ దృఢ సంకల్పాన్ని మీరు కలిగించుకోగలిగితే అది మిమ్మల్ని హాయిగా ఉంచుతుంది. ఏది అందరూ ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఉన్నారు, కోపాన్ని మళ్ళా పుచ్చుకుంటారా అండి? పుచ్చుకుంటారా వదిలేస్తారా? మళ్ళా ఇప్పుడు మాధవ వదిలేస్తే ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోదో. దాన్ని ఏం చేస్తారు? అణిచివేస్తారు. పోనీ అనుకుంటూ అలా చేయాలనుకుంటున్నారా చేస్తారా? అమ్మా అనుకుంటున్నారు. అలా అనుకుంటుంటే ఇంకా రేపటికి ఆ మాట ఉల్టా అయిపోతుంది. చెయ్యాలా అది కూడా తప్పే. చేస్తాము, చేసి తీరుతాము. చెయ్యకపోతే అది కూడా పెట్టుకోవాలి. చెయ్యకపోతే అని కూడా ఎవరో పెట్టుకోండి. ఒకటి భోజనం చేయమంటే ఓ కోపం రోజు వస్తుంది, రోజు పోయినప్పుడు కూడా పోతుంది పాపం. దానికి ఎవడ పెట్టుకోండి. కోపాన్ని అభ్యాసం చేత వదిలేయండి. ఒక్కసారి వదిలేదు, పోనీ వదిలేస్తామంటే మళ్ళీ ఏం చేస్తుంది తర్వాత? అది మళ్ళీ రిపీట్ అయిపోతుంది. దేన్ని వదిలేస్తామంటే దాన్ని రిపీట్ అంటే ఒక చిన్న కథ తమాషకి చెప్తాను వెళ్ళి కొంచెంసేపు. ఓ ఊళ్ళో ఓ ముస్లమా ముస్లాయిన్ ఉన్నారు. ఇవాళ మీరందరూ నవీన కాలం వాళ్ళు కాబట్టి ఇవాళ మీకు అందరికీ టిఫిన్లు, ఇంట్లో రకరకాల టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు, వడలు, పూరీలు ఉన్నాయి. నా కాలం వాళ్ళు ఉన్నారు కొందరు, ఎవరో వాళ్ళకి తెలుసు పూర్వము ఇళ్లలో టిఫిన్లు ఉండేవి కావు, సద్యనేమే ఉండేది, రాత్రి ఉండిన రొట్టెలే ఉండేవి. ఎవరన్నా ఎప్పుడన్నా టిఫిన్ చేసుకుంటే ఉప్మా మాత్రం వచ్చు అందరికీ. ఇంకా మిగతా అన్ని పండగలు పబ్బాలు వస్తేనే. పూరీలు మీద తినేటువంటి రోజులే పూరీలు. ఏమన్నా పెళ్లిళ్ళ ఇంటికి అల్లుళ్ళు ఇల్లుళ్ళు వస్తే పూరీలు చేసేవాళ్ళు. వాడెప్పుడు వస్తా ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచేవాడు పూరీల కోసం. అలాంటి పరిస్థితుల్లో ఓ ముసలమ్మ ముసలాయనికి బాగా డబ్బున్న వాళ్ళు అవ్వం, అన్ని చేసుకోగలిగిన వాళ్ళు, బంగ్లా ఉంది, డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక ముసలమ్మకు ఉప్మా మాత్రం చేయడం వచ్చట, ఇంకేం రాదు. ఆమె రోజు ఉప్మా చేసి పెడుతుంది, ముసలో రోజు తింటున్నాయి. 30 ఏళ్ళు గడిచిపోయిందట, ముసలమ్మ ముసలోళ్ళు అయిపోయారు కదా, 30 ఏళ్ళ నుంచి ఉప్మానే పెడుతుందట. ఓ రోజు ముసలోళ్ళకి ఆలోచన వచ్చింది, ముసలమ్మని పిలిచి మనకు కారు ఉంది, డ్రైవర్ ఉన్నారు, యాత్రలు పోదాంపా, యాత్రలో పెద్ద పెద్ద హోటళ్లు ఉంటాయి, రకరకాల టిఫిన్లు ఉంటాయి, కొన్ని రోజులైనా నీ ఉప్మా బాధ తప్పుతుంది నాకు. ఆవిడ కూడా అంది, నాకు కూడా నీకు ఒట్టు ఉండి పెట్టి ఉప్మా ఉండి పెట్టి బాధ నాకు తప్పుతుంది, పోదాంపా అని ఇద్దరు పోయినారు. హాయిగా వెళ్ళిపోయి బెంగళూరు లాంటి నగరానికి పోయినారంట. బెంగళూరులో పోతే డ్రైవర్ చెప్పారు పెద్ద హోటల్ తీసుకెళ్ళారంటే వాడు 5-స్టార్ హోటల్ తీసుకెళ్ళి ఆడ టిఫిన్ తినాలి. వీళ్ళు టిఫిన్ తినడానికి పోతానే ఆడ వాళ్ళు ఆ హోటల్లో ఎట్లా ఉంటుంది, చీకటి ఉంటుందంట, ఇట్లా లైట్లు ఉండవు. ఎందుకంటే చీకట్లో దాంతో ఈగలు దోమలు పడ్డా కానీ తెలియకుండా తినేస్తారని చీకటి పెట్టింటారు హోటల్లో. ఈగలు పడ్డా దోమలు పడ్డా తెలియదు కదా, జయగుడి దత్త. సరే ఈ ఈళ్ళు కూడా అక్కడ పోయి కూర్చుంటానే ఆడ ఒక కార్డు ముందర పెట్టాడు. ఆడ మన మామూలు హోటల్లో ఇడ్లీ వడ సాంబార్ అరిసినట్టు అరవరు వాళ్ళు, ఒక కాగితము ఒక పెన్సిల్ పెట్టారు. దాంతో నువ్వు ఏం ట్రిక్ పెడితే అది తెచ్చిస్తారు. ఈ మొత్తం చూసా ముసలోడు పైనుంచి కింది దాకా ఏం అర్థం కాలే, ఏమి లేదు, ఏదో ఉదాహరణ మీద పెడితే పోతుంది అని ఉదాహరణ మీద పెట్టినాడు. అది ఉప్మా మీద పడింది. వాళ్ళు పాపం సప్లైర్ ఉప్మా తెచ్చి పెట్టినాడు, జీడిపప్పు జీడిపప్పు అని వేసి వచ్చేది. ఆ ఉప్మా చూస్తానే ముసలమ్మ అంటుంది, ఈ మాత్రం దానికి ఇంత దూరం రావాలా, లేదు ఇంట్లో ఇంకా బాగా చేసి పెట్టేదాలిగా. ముసలోడు ఉప్మా తింటున్నాడు, ముసలిది ఊళ్ళో పోయి అందరు చెప్తుంది, ఇంత దూరం తీసి ఉప్మా పెట్టించినాడు, ఇంకొక ఐటమ్ ఏమైనా పెట్టియాలి, పెట్టి కొంచెం కుదరదు అనుకుని అట్లా ఇట్లా ఈ పక్క ఆ పక్క చూస్తున్నాడు పాపం. పేపర్లోనే అర్థం కాలే, ఎవరన్నా ఏమన్నా అంటే అది పట్టుకొని మళ్ళీ చెప్దామని. ఆ పక్క ఇంగ్లీష్ వాళ్ళు కూర్చోన్నాయంటే వాడు తిన్నది ఏదో రుచింది వానికి, వాడు రిపీట్ అన్నాడు సప్లైనే. అరే రే ఉప్పిట్ అంటే ఉప్పిట్టు, రిపీట్ అంటే ఇది కొత్తది, ఎప్పుడు ఇల్లే ఇప్పుడు దాకా, ఇదేదో చాలా కొత్తగా ఉంటుంది అని ఉప్మా తింటున్నాడు. రిపీట్టు రిపీట్టు రిపీట్ అనుకున్నాడు. సప్లైర్ వస్తానే ఇది ఇటు తరగాలి తెలి ముస్లిం దిక్కు చూస్తూ మీ సార్ చెప్తూ రిపీట్ అన్నాడు. మళ్ళా వాడు ఉప్పాలని ఇచ్చాడు. రావేశ్వరం వెళ్ళా శలేశ్వరం వదలేదు. అట్లా మీరు కూడా వదిలిపెడతాం వదిలిపెడతామంటే ఈ ఉప్మా లాగా రిపీట్ అయిపోతుంది. ఓ జాగ్రత్త, అది అసలు కథ. ఈ కథ చెప్పినారనుకో ఇప్పుడు ఎట్టయితే నవ్వుకున్నారో మళ్ళీ ఇప్పుడు పోయి ఇంత చెప్పిన ఉపన్యాసం చెప్పరు. ఈ ఉప్మా కథే చెప్తారు ఇంటికి పోయి. అయితే ఉప్మా కథ ఎందుకు చెప్పినారో మీకు గుర్తుండే ఉంటుంది. మీరు వదులుతా అన్నది వదలడం కోసం, రిపీట్ కాకుండా ఉండడం కోసం. అందువల్ల సాధకులారా, తల్లిదండ్రులారా, మీ జీవితాలను ధన్యం చేసుకోవడానికి ఈ సాంప్రదాయంలోకి వచ్చారు. ఈ సాంప్రదాయం యొక్క రుచిని అనుభవించండి. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి ఎక్కువ కాలుష్యం అయిపోయింది. కాలుష్యం పోవాలంటే యజ్ఞయాగాదుల వల్లే జరుగుతుంది. అలాగే ప్రపంచంలో శబ్ద కాలుష్యం, భావ కాలుష్యం, చిత్ర కాలుష్యం అని మూడు వచ్చేశాయి. అన్ని భావాలు కాలుష్యం అయిపోయాయి. అందరూ చెడ్డగుణ సంపన్నులే. తలకాయలో భావాలు వస్తే దేవుడి దగ్గర పోవాలని భావం ఉండదు, ఇతర చెడ్డ గుణాల భావన ఉంటుంది. అలాగే చిత్రాలు, భయంకరమైన చిత్రాలు వస్తున్నాయి. అలాగే శబ్దాలు, భయంకరమైన భూతులే ప్రపంచం. చిన్న పిల్లవాడిని ఎవరైనా పిలిచి భూతులు చెప్పడం విష్ణు చదివేస్తాడు. ఎందుకంటే అంత కాలుష్యం అయిపోయింది ఈ ప్రపంచం. అది పోవడానికి ఇదిగో ఇవాంటి మంత్ర జపాలు, శబ్ద కాలుష్యం పోవడానికే, ఇలాంటి దృశ్యాలు భావకాలుష్యం పోవడానికి, యజ్ఞయాగాదు చిత్రాలు మీ మనస్సులో సంకల్పాల వల్ల, మంచి సంకల్పాల వల్ల భావాలు శుద్ధి అవుతాయి. ఇలాంటి దృశ్యాల వల్ల చిత్ర తరంగాలు శుద్ధి అవుతాయి. మీరు చేసేటువంటి మంత్ర ఉచ్చారణ చేత శబ్ద తరంగాలు శుద్ధి అవుతాయి. వాటి కాలుష్యాన్ని నివారించడానికి మీ అందరూ చేసే ఈ ప్రయత్నం గట్టిగా చేయండి, దృఢంగా చేయండి. ఇంకా మీ మీ చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకోండి. మహోన్నతమైన మంత్రాలయ క్షేత్రంలో ఓ ఆదిగురు తపస్సు చేసినటువంటి ప్రదేశంలో మీరు అందరూ ఉన్నారు. ఈ తపోభూమియో నడయాడే శక్తి మీకు వచ్చింది. దీన్ని అతి పవిత్రంగా చేసుకుని మీ కార్యక్రమాలు మీరు చేయండి అని చెబుతూ ఇప్పటిదాకా టిఫిన్ పెట్టాం, కాఫీ పోయిపోతే ఎట్లంటుంది అమ్మ. టిఫిన్ పెట్టేశారు, కాఫీ కూడా పోసేయండి కొంచెం. సరే రండి. అందరూ వంకర టింకర్ గా మారారు. ఒక్కసారి సర్దుకోండి, వంకర టింకర్ వదిలేయండి. కొంచెం ఒకసారి ఒళ్ళు పాడు ఒళ్ళు కదా, మాట చెప్పండి. చెప్పిన మాట ఎందు పాపం, అది దాన్ని సర్దుకోమని చెప్పండి పాపం. అందరూ గట్టిగా మూడు సార్లు గాయత్రి మంత్రాన్ని ఒకే కంఠంతో ఉచ్చారణ చేయండి. భూర్భవ స్వః తత్సవితుర్వరేణ్యం వర్గో ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భవ స్వః తత్సవితుర్వరేణ్యం వర్గో ధీమస్య ధీమహి ధియో నః ప్రచోదయా. భూర్భవ స్వః తత్సవితుర్వరేణ్యం వర్గో ధీమస్య ధీమహి ధియో నః ప్రచోదయా. గురుతత్వం, ఇందాక గురువుని గురించి కూడా చెప్పుకున్నాం. అవధూతలు, ఈ జగత్తులో చాలా మంది అవధూతలు ఉన్నారు. అందరి యొక్క తత్వం ఆచరణ ఒకే విధంగా ఉంటుంది. మీకు శ్రీపాద శ్రీవల్లభుడు కురుపురంలో, ఇప్పుడు నేనున్న క్షేత్రం వల్లభాపురం, కురుపురం నదిలో ఉంటుంది, అవతల ఆంధ్ర వైపు నేను ఉంటాను. దాన్ని దర్బార్ ప్రదేశం ఉంటారు, శ్రీపాదుడు యొక్క దర్బార్ ప్రదేశం. ఆయన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసి దర్బారు నడిపిన ప్రదేశం, ఎందరోనో కాపాడినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో శ్రీపాదుల వారు ఒక బీద బ్రాహ్మణుని ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడి రక్షించి స్పర్శ మాత్రంతో పండితుడు చేశాడు. ఏమీ తెలియని వాడు మహాపండితుడు చేశాడు. ఆ తర్వాత ఆంజనేయ శర్మ అనేటువంటి ఆ కుర్రాడు చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి పేరు పొందాడు. అలాగే నరసింహ సరస్వతి రెండో అవతారం, ఇది గానగాపురం, ఔదుంబరం, నరసింహవాడి అనేటువంటి మూడు క్షేత్రాల్లో విరాజమానమైనటువంటి క్షేత్రాలు. ఈయన గానగాపురంలో సంగమ క్షేత్రంలో ఉండగా సావిత్రి అనేటువంటి ఆవిడ, దత్తు అనేటువంటి ఆ భర్త ఆరోగ్యం బాగలేకపోతే మరణావస్థలో ఉంటే అందరూ చెప్పారు గానగాపురం పోతే గురుదేవుడు ఉన్నాడు ఆశీర్వచంలో బతుకుతాడు. ఆమె తీసుకొచ్చింది గానగాపురానికి. ఆ సత్రం లేకుండా పోలేదు, బండి దిగి అరుగు మీద పడుకోబెట్టిందో లేదో వాడు చనిపోయాడు. అయ్యో గానగాపురంలో గురుదేవుడు ఉన్నాడు బతికిస్తాడు, ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ చనిపోయాడు ఏంటని బోరిస్తూ ఏడుస్తుంది. సరే ఊళ్ళో బ్రాహ్మణులందరూ శవం ఊళ్ళో పెట్టుకుని భోజనాలు చేయలేం కదా అని అందరూ కలిసి శాహ దహనానికి ప్రేరేపించారు. ఊరు బయట దహనాన్ని తీసుకెళ్లారు, పాడగట్టారు, కట్టెలని పెట్టారు, వాడు పడుకోబెట్టారు. ఈవిడ కూడా నేను అక్కడ అందులో దహనమైపోతానని కోరుకుంది. ఆవిడ దహనమైపోయి ఎప్పుడైతే కోరుకుందో ఆ విషయం విన్న వాళ్ళు కూడా అయ్యయ్యో నువ్వు దహనమైపోతావు తల్లి, ఎలా అవుతావు, చిన్న వయసే అన్నారు. వినలేదు ఆవిడ. దహనాన్ని సంసిద్ధమైన తర్వాత వాళ్ళు ఒక మాట అడిగారు, వాళ్ళు నువ్వు ఒక మాట అడిగింది ఆవిడ. ఏమని అడిగిందయ్యా అంటే, అయ్యా ఇంత దూరం వచ్చాను, గురుదేవుని చూడన్నా చూడలేదు, ఒక్కసారి ఆయన దర్శనం చేసి వస్తాను, ఆ భాగ్యం నాకు కలిగించండి అంటే బ్రాహ్మణులు సరే అన్నారు. ఆమెను గురుదేవుడు సంగంలో ఉంటే తీసుకెళ్లారు. అక్కడ పోయి గురుదేవుడు అనుష్ఠానం చేసుకుని కూర్చొని ఉన్నారు మామూలుగా. అక్కడ పోతూనే ఈవిడ ఆయనకు నమస్కారం చేసింది. వెంటనే ఆ స్వామివారు ఏమున్నారో తెలుసా, అష్టపుత్రవతీ భవ. గురువుల యొక్క శక్తి చూడండి. ఆమె భర్త చనిపోయి ఉన్నాడు, చనిపోయి ఒక కొన్ని గంటలు గడిచిపోయింది, ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అయినా ఆ గురుదేవులు ఏమన్నారు, అష్టపుత్రవతి భవా. ఆ బ్రాహ్మణులు రాచిపోయారు, ఏంటండి గురుగారు ఆమె భర్త చనిపోయాడు అన్న. ఓహో అలాగా, ఎక్కడున్నాడు, దహనం చేసేదానికి పెట్టున్నాం, తీసుకురండి అన్న. చనిపోయినా అంటున్నారు కదా, చూద్దాం తీసుకురండి అని తెచ్చాడు. మనకు పెడితేనే కమలంలో నీళ్లు చల్లాడు ఆయన. వాళ్ళు లేచి కూర్చున్నాడు, ఆరోగ్యంతో కూర్చున్నాడు, రోగాలన్నీ పోయాయి. వాళ్ళు లేచి కూర్చుంటానే బ్రాహ్మణులందరూ అడిగారు, ఏంటి గురుదేవా చచ్చిపోయిన వాడిని ఎలా బ్రతికించారు, ఆయువు ప్రాణం కదా, ఆయువు లేని వాడిని ఎలా బ్రతికించారు. గురుదేవుడు అన్నాడు, వాణ్ణి రాబోయే జన్మలో ఒక 30 ఏళ్ళు తీసుకొచ్చి ఈ జన్మ పడేయమని బ్రహ్మకు చెప్పాను, బ్రహ్మ పడేశాడు, వాడు 30 ఏళ్ళు బతుకుతాడు పో. నిజంగా దత్తు 30 ఏళ్ళు బతికాడు, 8 మంది సంతానం, 8 మంది కొడుకులు పుట్టారు వాళ్ళు. ఇది గురువుల మూడో అవతారం. మాణిక్య ప్రభు గారు, ఆయన చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసు కూడా ఉండదు, అప్పుడే ఆయన మహారాజు. ఆయన వెతుక్కుంటూ అనేక మంది వచ్చేవారు, వరాలు ఇచ్చేవారు. ఆయన ఒకరోజు స్నేహితుడు గోవిందు అనే వాళ్ళతో కలిసి అడవిలో ఆడుకుని ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు. గోవిందు ఇంటికి వెళ్ళిపోయాడు, స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పొద్దున్నే మళ్లీ ఆడుకోవడానికి వెళ్తూ స్వామి వాళ్ళని పిలవడానికి వచ్చారు. రే గోవిందు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, ఇంకెక్కడ గోవిందుడు అండి, రాత్రి చనిపోయాడు అని ఏడుస్తున్నారు. వస్తున్నారు చుట్టాల పక్కలంతా వచ్చున్నారు. గురుగారు మన మాణిక్య ప్రభులు వారు ఏమిలా వాళ్ళు మాట, ఏ గోవిందా మహారాజల్లి ఎల్లిందివే హోగరి బెగ్గరా సారా తొందరరా ఎక్కడున్నావురా. వాడు రాలే, ఏ ఒడిచిన్నాడు జల్ది బా కొడతా చూడు తొందర రా అన్నాడు. వాడు లోపల నుంచి ఉరికొచ్చాడు. ఎక్కడ శక్తి గురువులది. ఎవరైతే పైన వాళ్ళని ప్రాణాన్ని పట్టుకుని ఉన్నారో ఇడవకుండా వాళ్లే చెప్తా, ఒడిచిన్నోడో కొడతాను చూడి అని వాళ్ళకి హెచ్చరిక వీడిని రమ్మని. ఇది గురువుల శక్తి. అపారమైన శక్తి, అద్భుతమైన శక్తి. ఇంకా నాలుగో అవతారం స్వామి సమర్థుడు, ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు జాదవ్ అని. ఓ రోజు యమదూతలు వచ్చారు ఆయన తీసుకోవడానికి. సామాన్ అరే జాదవ్ నీ సమన్లు వచ్చాయి రా అని. ఆయన పరిగెత్తుకుడు స్వామి కాళ్ళు పట్టుకుని, గురుదేవా మీలాంటి గురువు దొరకడం చాలా కష్టం, మళ్లీ జన్మలో నాకు ఇలాంటి గురువు దొరుకుతాయని చెప్పలేను, ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సేవ చేసే భాగ్యాన్ని ఇంకొంత కాలం ఉంచండి అని. గురుదేవుడు ఇష్టపడ్డాడు. యమదూతలు చెప్పాడు అక్కడ ఒక ముసలి ఎత్తుంటే దాన్ని తీసుకోపండి ఇవి వదిలేయండి. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోయి వదిలేశారు. వీళ్ళు బతికారు కదా, బతికినానికి బుద్ధి ఉండాలా. శిష్యులు కూడా చాలా గొప్పవాడండి, మీరేం తక్కువైనా లేం కాదు. గురువు కూడా అప్పుడప్పుడు పరీక్షలు బాగా పెడతారు. ఓసారి సాయం పడుకుంటున్నారు ఊర్లో, ఆ ఊర్లో ఒకటి పాంగరిచింది. పాంగరిచిన విఠల మంత్రం తీసిపోయి ఏదో మంత్రాలు ఇంద్రాలు ఎప్పిస్తారు. వాడు పాంగరిచి వాళ్ళు చచ్చిపోయాడు, తీసుకోబోతుంటే చచ్చిపోయాడు. అయ్యో అయ్యో నేర్చుకుంటే ఈ జాదవ్ చూసి, అరే ఇక్కడ దించాడరా మా గురుగారు ఉన్నాడు, మా గురుగారు బతికిస్తారు. ఈయన బతికిచ్చాడు కదా నేరుగా వెళ్ళి ఆ బతికించడానికి వాళ్ళు దించారు. దించి వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి స్వామి అన్నాడు. స్వామి బాగా నిద్రపోతున్నాడు. స్వామి నిద్రపోతే ఏం, స్వామి చెప్పులు ఉన్నాయి కదా అని ఈ చెప్పులు రెండు తీసుకెళ్లి వాళ్ళు నిలబడేసాడు. బతకాలని వెంటనే స్వామి అయితే, రే ఏమరా ఆ సత్యమైన మీద నా చెప్పులు పడేస్తా ఉన్నాయి, కోపడ్డాడు, తిట్టాడు, పెద్ద గోళ చేశాడు. వీడు బాధపడితే అట్లే నిలబడుకున్నావు, గురుదేవా గురుదేవా తప్పు అయిపోయింది అదైపోయింది, సరే నా చెప్పులు వేసావు కాబట్టి వెళ్ళు, మన చెవులో రామన్నా రామన్న అని మూడు సార్లు పిలుపోను. మూడు సార్లు పిలుస్తాను సత్యమైన లేచి కూర్చున్నాడు. పాము మంత్రులు లేదు. ఇక సిరిడి సాయినాథు యొక్క చరిత్రలో ఇలాంటి ఘట్టాలు అనేకం అనేకం అనేకం. జాతకాలు, గ్రహాలు, జ్యోతిష్యం గురు శిష్యులకు వర్తించదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గురు శిష్యులైన వాళ్ళకి నవగ్రహాలు, జాతకం, గ్రహాలు ఏమీ వర్తించదు. మీ గురుదేవుని యొక్క ఇష్ట ప్రకారం ఆయన నడుచుకుంటాయి, తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏ గ్రహం మిమ్మల్ని పట్టుకోదు, మీ దగ్గరికి రాదు కూడా. అలాగే సమంత రామదాసు స్వామి సజ్జన్ గారు, ఉద్దవ్ అనే ఒక శిష్యుడు ఉండేవాడు ఐదు దగ్గర, ఇద్దరు చచ్చారానికి వెళ్లారు. ఒక ఊర్లో గుడిలో పడుకొని ఉన్నారు. శిష్యుడు భిక్షకు వెళ్ళాడు, స్వామివారికి భిక్ష తీసుకురావడానికి. ఒక దగ్గర వెళ్లి జై జయ రఘువీర సమర్థానికి ఎగబెట్టాడు. వాళ్ళ మంత్రం అది, ఎక్కడికి వెళ్ళి భిక్షాందేవి అన్నారు, జై జై రఘువీర సమర్థ, మన దిగంబర దిగంబర శ్రీపాదలు దిగంబర అన్నట్టు. ఆ ఇంట్లో ఒక మహర్షి వచ్చి వీడు చూసి, ఒరే 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 నువ్వు చచ్చిపోతావు కదరా, చచ్చిపోయటో నీ భిక్షం ఏంటి పోరా, నేను చచ్చిపోవడం ఏంటి స్వామి, అయిపోయింది ఇవాళ సాయంకాలం నేను యమదూతలు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, నేను మరణం ప్రాప్తించింది పోరా. వాడు అన్నాడు, మా గురుదేవులు ఉండగా నాకు మా గురుదేవుడు ఇష్టం లేకుండా మరణం ఎట్లా వస్తుంది నాకు అంటే. ఈయనంటాడు, నిజంగా మీ గురుదేవుడు అంత గొప్పవారైతే నేను నా ఆయన శరణు చొచ్చుతాను, అప్పుడు ఆయన భోజనం పెడతాను అన్నాడు. సరే వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈయనకి ఏడుపు వస్తుంది. గురుదేవుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవా నేను చచ్చిపోతానంటాడు. ఆయన ఏమి లేదు, పట్టించుకోలేదు. అరే నేను పడుకుంటున్నాను, నా కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఉత్తుండో, లేచి పక్క పోయావంటే చూసుకో నీ పని చెప్తా అన్నాడు. బెదిరించి పడుకున్నాడు. ఈయన కాళ్ళు పట్టుకొని పిసుకుతా ఉన్నాడు. ఇప్పుడు యమదూతలు వచ్చే సమయం వచ్చింది. వాళ్ళు వచ్చారు, తలుపు దగ్గర తలకాయ పెట్టుకుంటున్నారు గురుగారు, కాళ్ళేమో లోపలి పెట్టారు. వీడు కాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు యమపాశం ఎత్తే అది గురువు తలదాకపోతుంది వెనక్కి రావడం, గురువు తలదాకపోతుంది వెనక్కి వస్తారు. మా దగ్గర కూడా రాదు. వాళ్ళు అన్నారు, రే దేశరాజు సార్, వాడికి అర్థమైపోయింది, యమపాశం నా కాళ్ళకి రాదు, గురువు కాళ్ళ పట్టుకొని నేనెందుకు వస్తా, నేనెందుకు వస్తా, రాళ్ళు గట్టి కొడుతున్నా. ఒక గంటల నాటకం వెళ్ళాక టైం అయిపోయింది, వాళ్ళు చనిపోసిన టైం గండం తప్పిపోయింది. వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గురుగారు లేచుకున్నారు. ఏరా ఏం జరిగిందన్న, గురుగారు వీడు ఏదో చెప్పిపోయాడు, సరేలే పో భిక్షాడికి పోయి రాపోన్నాడు. మరుసటి రోజు వీడు మళ్లీ వెళ్ళాడు అదే ఇంటికి నేరుగా. పెద్ద శబ్దం పెంచేశాడు, రఘువీర జై జై రఘువీర సమర్థ. ఆయన బయటకు వచ్చి చూసి, ఏ రాడు ఎలా బతికావు, మా గురుదేవులు అంటే ఉంటే ఎందుకు బతుకున్నావు అన్నాడు. పరిగెత్తుకుంటూ ఆయన వచ్చి గురుదేవుడు శరణ చూపుతాడు. తర్వాత పెద్ద కథ అనుకోండి. అలా గురువులు శిష్యుల్ని కాపాడుకుంటారు. వాళ్ల సమయం ఇంకా లేదు అంటేనే తప్ప ఏం చేయరు, కానీ ఏమాత్రం వాళ్ళకి అవకాశం ఉన్నా గురువులు వదలరు. అలా గురుభక్తిని బాగా పెంచుకుని మీరు సద్గురుదేవుని ఎందు పరిపూర్ణ విశ్వాసాలని. చాలా మంది గురువులు మారుస్తూ ఉంటారు, ఇదొక పని. గురుగారి దగ్గరికి వెళ్ళారండి, ఎన్ని రోజులు కాలు పిసుకోమన్నారు, పిసుకా ఒక్క మంత్రం కూడా చెప్పలేడు నాకు. ఇంత ఏమన్నా ఇచ్చలేడండి, మీరు ఏదో బాగా ఇస్తారా, మీ దగ్గరకు వచ్చాను ఇంకో గురువు దగ్గరకు వస్తాను. ఇవాళ గురువులు కూడా ఎలా తయారయ్యారంటే, ఎప్పుడైతే ఆ మాట చెప్తానో ఒక తను తల్లి వాడు బయట పంపాలి. ఆ గురువును కాదని నా కాడికి వచ్చా, నన్ను కూడా రేపు కాదంటావాలి. కానీ ఇప్పుడు పిచ్చి గురువులు తయారయ్యారు, రానని నాని పిలుస్తున్నారు, సాంప్రదాయాలు మారుస్తున్నారు, బొట్లు మారుస్తున్నారు, ఇంట్లో పటాలు తీసేయమంటున్నారు, పగలగొట్టేయమంటున్నారు, కాల్ చేయమంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఎందుకు పోతున్నారో, వెళ్ళి ఎందుకో అర్థం కావడం లేదు. గురువును మార్చడము అనేది వ్యభిచార భక్తి. దాన్ని ఆ భక్తిని ఏమంటారు, దేవుళ్ళను మార్చడాన్ని, గురువును మార్చడాన్ని వ్యభిచార భక్తి అంటారు. వ్యభిచారం చేసిన దానికంటే ఇంకా నిత్యం. అందులో దేవుళ్ళని కానీ గురువులను మార్చుకోకండి. ఒక్కరిని పట్టుకుంటే గమ్యం చేరేవంత వరకు అలాగే ఉండండి. మిమ్మల్ని తప్పకుండా వారి గమ్యాన్ని చేరుస్తారు, మీకు ముక్తినిస్తారు, మీరు లాభపడతారు. సద్గురు మహారాజ్ కీ జై. కాపీ కూడా పోసేశాను, అయిపోయింది. జయ గురు దత్తా, జయ గురు దత్తా, జయ గురు దత్తా.